Srimad Bhagavatam,
5th canto, 5th chapter, text number 1. Given by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada. Recorded on November 28, 1975, in New Delhi, India.
Sri Vishwada Ubata Naya Deha Deha Bhava Niloti Kastan Kaman Arhati Vibhangi Tati Vibhan Putra Kajin Satyam Shuddhit Jasmin Dhamma Sokham to Alanta. This is 5th chapter of the 5th canto of Srimad Bhagavatam. Srimad Bhagavatam is a last contribution of Vyasadeva. Srimad Bhagavatam Nigama Kalpataru Galitam Phalamidam. The beginning, introduction of Srimad Bhagavatam, Vyasadeva giving the information that this Srimad Bhagavatam is the Nigama Kalpataru Galitam Phalamidam. Nigama means Veda. So, compare the Vedas as a tree where you can get many fruits. So this Srimad Bhagavatam is described as Nigama Kalpataru Galitam Phalamya. Kalpataru means desire tree. Desire tree, you can get any kind of fruit from that tree. In the material world, there are many different types of trees, fruits and flowers. But you can get one type of fruit or one type of flower from a particular type of tree. But there is another tree that is in the spiritual world that is called desire tree. Whatever you want from that tree, you can get. Kalpataru. The spiritual world, description of the spiritual world is there in the Brahma Samhita. Chintamani prakara sadhana su kalpa vrikha. There the trees are kalpa vrikha. Nigama kalpataru. Kalpataru or kalpa vrikha. The same thing.
Nayam deho deha bhajandu loke. అనేటువంటి ఈ శ్లోకము శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకం. ఈ శ్రీమద్ భాగవతము వ్యాసదేవుడు సమర్పించినటువంటి చివరి సమర్పణ. శ్రీమద్ భాగవతం అనేటువంటిది నిగమ కల్పతరోర్ గలితం ఫలం. ఈ యొక్క శ్రీమద్ భాగవతం యొక్క ప్రారంభంలోనే వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని నిగమ కల్పతరోర్ గలితం ఫలమిదం అని కీర్తిస్తున్నారు. నిగమ అని అంటే వేదాలు. ఈ యొక్క వేదాలని ఒక వృక్షంతో పోల్చడం జరిగింది. ఆ వృక్షానికి ఎన్నెన్నో రకరకాలైనటువంటి పండ్లు అది ఆ యొక్క వృక్షం ఇస్తుంది. కల్పతరు అని అంటే కల్పవృక్షం. ఆ కల్పవృక్షం నుంచి మనం ఎలాంటి ఫలానైనా మనం పొందవచ్చు. ఈ భౌతిక ప్రపంచంలో రకరకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి. అయితే అది ఒక రకమైనటువంటి పువ్వు లేకపోతే ఒక రకమైనటువంటి ఫలానే అది ఇస్తుంది. అయితే ఆధ్యాత్మిక జగత్తులో ఇంకొక వృక్షం ఉంది, దాన్ని కల్పవృక్షం అని పిలవడం జరుగుతుంది. ఆ కల్పవృక్షం దగ్గర ఏం కావాలంటే అది మనం పొందవచ్చు. అదే ఈ బ్రహ్మ సంహితలో ఆధ్యాత్మిక జగత్ యొక్క వర్ణన వర్ణిస్తూ చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష, అక్కడ కూడా కల్పవృక్ష అనేటువంటి పదం వాడడం జరిగింది.
సో వేదాస్ మీన్స్ నాలెడ్జ్. సో ఫ్రమ్ ది వేదాస్ యూ కెన్ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్, బోత్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్. దట్ ఇట్ ఈస్ కాల్డ్ వేద నాలెడ్జ్. సో ఇన్ దట్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ the ripening fruit is Srimad Bhagavatam. Srimad Bhagavatam is written by Vyasadeva after writing four Vedas and the 18 Puranas, the 108 Upanishads, Vedanta Sutra, and Mahabharata, in which Bhagavad Gita is set up. So, after compiling all these Vedic literatures, Vyasadeva was not satisfied. Then his spiritual master advised him to describe the activities of the Supreme Personality of God. That is Srimad Bhagavatam. Bhagavat, Bhagavan, the word Bhagavat, and Bhagavat is also in relationship with Bhagavat and Bhagavan. So, every sloka of Srimad Bhagavatam is full of spiritual information. If we take advantage of this great Vedic literature, then we become fully aware of Bhagavan and the devotees of Bhagavan. Therefore it is named Bhagavatam.
Kanaka Vedalu ani ante jnanam. Vedalalo అనేక రకాలైనటువంటి జ్ఞానం ఉంది. భౌతికమైనటువంటి జ్ఞానం ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఉంది. అందుకని అది వేద అని పిలువబడుతుంది. అయితే ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటిది వేదం అనేటువంటి వృక్షం ఏదైతే ఉందో దాంట్లో పండినటువంటి పండే ఈ శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటిది వ్యాసదేవుడు. ఈ శ్రీమద్ భాగవతాన్ని వ్యాసదేవుడు రచించే ముందు 4 వేదాలను రాశారు, 18 పురాణాలు, 108 ఉపనిషదులు, వేదాంత సూత్రాలు, మహాభారతము, దాంట్లోనే ఉన్నటువంటి భగవద్గీత, ఇవన్నిటిని రచించిన తర్వాత, ఇన్ని వైదిక సాహిత్యాలని రచించిన తర్వాత వ్యాసదేవుడు చాలా అసంతృప్తిగా ఉన్నాడు. అప్పుడు ఆయన యొక్క ఆధ్యాత్మిక గురువు ఆయన్ని ఆదేశించారు. భగవంతుణ్ణి, దేవాదిదేవుణ్ణి స్తుతిస్తూ ఆయన్ని వర్ణిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి సాహిత్యాన్ని రచించినప్పుడు ఆయన ఈ శ్రీమద్ భాగవతాన్ని రచించారు. భాగవత అనంటే అది భగవంతునికి, అదే సమయంలో భాగవతుడు అనంటే భక్తుడికి సంబంధించినటువంటి సమాచారం. శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకంలో కూడా ఇది సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సమాచారంతో నిండి ఉండేటువంటిది. మనం ఈ యొక్క గొప్ప సాహిత్యం యొక్క దాని యొక్క సద్వినియోగం చేసుకున్నట్లయితే మనము భగవంతుని గురించి, అదే రకంగా భగవంతుని యొక్క భక్తుల గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన మనకు కలుగుతుంది. అందుకనే ఇది శ్రీమద్ భాగవతం అని పిలవడం జరుగుతుంది.
There are two kinds of Bhagavatam. One is Grantha Bhagavatam and the other is the Person Bhagavatam. Chaitanya Mahaprabhu advised that if you want to understand Bhagavatam, then you must approach a person whose life is Bhagavatam. He said, Bhagavat Parodhya Bhagavata Sthane. that if we learn, listen, Srimad Bhagavatam, from the person Bhagavatam, then it is very easy to understand the spiritual knowledge given in the Srimad Bhagavatam. So, here, Rishabdev was the father of Maharaj Bharat, under whose name this land is called Bharatvarsha.
అందుకని శ్రీమద్ భాగవతాన్ని మన అధ్యయనం చేసేటప్పుడు మొట్టమొదటి స్కందం నుంచి మనము చదువుతూ రావాలి. కేవలం శ్రీమద్ భాగవతాన్ని ప్రారంభం నుంచి చదివేది మాత్రం కాకుండా జీవించి ఉన్నటువంటి భాగవతుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా మనము గుణపాఠాలు నేర్చుకోవాలి. రెండు రకాలైనటువంటి భాగవతం ఉంది. ఒకటి వచ్చి గ్రంథ భాగవతము, ఇంకోటి వచ్చి వ్యక్తి భాగవతం. చైతన్య మహాప్రభు మనందరినీ ఏమని ఆదేశించారు అని అంటే, నువ్వు శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఎవరి యొక్క జీవితం అయితే భాగవతంగా ఉందో అటువంటి వ్యక్తిని ఆశ్రయించి శ్రీమద్ భాగవతాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆయన దగ్గర నుంచి విన్నప్పుడు, శ్రీమద్ భాగవతం వ్యక్తి భాగవతం దగ్గర నుంచి మనం విన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే శ్రీమద్ భాగవతంలో ఇవ్వడం జరిగిందో అది చాలా సులభంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఋషభదేవుడు ఆయన భరత మహారాజ్ యొక్క తండ్రి. ఆయన పేరు మీదే ఇది భారత వర్ష అని పిలవడం జరుగుతుంది.
భారత వర్ష ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది నేమ్ ఆఫ్ మహారాజ్ భరత్. సో హిస్ ఫాదర్ ఋషభదేవ్ హీ ఇస్ యాక్సెప్టెడ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. So he is giving instruction to his sons before retirement. In our Vedic culture, there is compulsory retirement. There is compulsory retirement. That is Vedic civilization. Varnasrama. What is going on, as we are going on, in the name of Hindu, but Hindu is not mentioned in the Vedic literature. In the Vedic literature, the principles are the institute followed by the inhabitants of Bharatvarsha is called Varnasrama Dharma. That is రియల్ ఆక్యుపేషన్.
అందుకని భారత వర్ష అనేటువంటి పేరు ఆ మహారాజ్ భరత అనేటువంటి ఒక రాజు పరిపాలించాడు కాబట్టి ఆయన పేరు మీద ఇది భారత వర్ష అని పిలవడం జరుగుతుంది. ఆ భరత మహారాజు యొక్క తండ్రి గారు ఋషభదేవుడు. ఆయన్ని కృష్ణుడు యొక్క అవతారంగా అంగీకరించడం జరుగుతుంది. ఆయన ఏం చేస్తున్నారు అనంటే తన యొక్క పుత్రులను కుమారులను ఉద్దేశించి ఆయన సూచనలు ఇస్తున్నాడు. ఆయన విరమించుకునే ముందు అనంటే ఆయన వర్ణ ఈ యొక్క వానప్రస్థ ఆశ్రమాన్ని తీసుకునే ముందు ఆయన విరమించుకుంటున్నాడు. విరమించుకునే ముందు ఆయన పుత్రులకు ఆయన మంచి ఉపదేశాలను చేస్తున్నాడు. అందుకని మన యొక్క వైదిక నాగరికత జీవితం ప్రకారము ఈ యొక్క భౌతికమైనటువంటి జీవితం నుంచి వైరాగ్యం పొందడం అనంటే వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించడం అనేటువంటిది అది ఖచ్చితమైనటువంటిది. అదే వైదిక జీవన విధానం, వర్ణాశ్రమ ధర్మం. ఇప్పుడేదైతే హిందూ అనేటువంటి పేరుతో ఏదైతే పిలువబడుతుందో వాస్తవానికి వైదిక సాహిత్యంలో ఎక్కడ కానీ హిందూ అనేటువంటి పదం లేదు. ఏదైతే వైదిక సాహిత్యంలో ఉన్నటువంటి సూత్రాలు కావచ్చు లేకపోతే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో భరత వర్షలో ఉన్నటువంటి వాసులందరూ కూడా పాటిస్తున్నటువంటి విధి విధానాలని వర్ణాశ్రమ ధర్మ అని పిలువబడుతుంది. అది నిజమైనటువంటి వృత్తి.
వర్ణాశ్రమచారవత పురుషులైన పరప్రమాన్ విష్ణు ఆరాధతి పురుషాన్ నన్న తత్పోషకాల హోల్ బేసిక్ సివిలైజేషన్ మీన్స్ రియలైజ్ గాడ్. దట్ ఈస్ బేసిక్ సివిలైజేషన్ విష్ణు ఆరాధతి. వి ఆర్ part and parcel of Vishnu or the Supreme Lord, as it is explained in the Bhagavad Gita. Manamansa Jiva-bhuta. Jiva-bhuta. These living entities, not only human beings, but everyone, Sarva-jani Sukantaya, and every form of life, the living entities are covered with the material dress. So, Bhagavad Dharma or spiritual life can be understood when one has understood his identification, what he is. Therefore, in the Bhagavad Gita, the first lesson given by Krishna to Arjuna is to bring him to the spiritual platform. When Arjuna is lamenting on the body of his relatives on the other side, he was too much affected in the bodily conception of life. How I shall fight with the other side, where all my brothers, nephews, my teacher, my grandfather, and who has fought with such enemies in the history? Everyone fights, there is fighting, but not fighting with anyone in the present moment, although there is sometimes civil war.
అందుకని వర్ణాశ్రమాచారవత పురుష పురుషేన పరపుమాన్. ఇంతకుముందు ఉన్నటువంటి ఈ వైదిక జీవన విధానం వచ్చి భగవంతుణ్ణి కేంద్ర బిందువుగా పెట్టుకుని భగవంతుణ్ణి సాక్షాత్కారాన్ని పొందే విధంగా వైదిక జీవన విధానం ఉన్నది. విష్ణు ఆరాధ్యతే, మనందరం కూడా విష్ణు యొక్క భగవంతుని యొక్క అంశలు. భగవద్గీతలో వివరించబడి ఉన్నట్లు మమైవంశ జీవలోకే జీవభూత సనాతన, ఈ జీవులందరూ కూడా కేవలం మానవులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ, సర్వయోనిషు కౌంతయ్య, అనేకానేక రూపాలలో ఉన్నటువంటి జీవులు, ఎవరైతే భౌతికమైనటువంటి ఈ యొక్క వస్త్రాలను దుస్తుల్ని ధరించి ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భగవంతుని యొక్క అంశలే. అందుకని భాగవత ధర్మ లేకపోతే ఆధ్యాత్మిక జీవితం అని అంటే మొట్టమొదట మన యొక్క నిజమైనటువంటి స్థితిని ఉనికిని మనం గుర్తించడం, మనం ఎవరు అనేటువంటి విషయాన్ని గుర్తించడం. అందుకనే భగవద్గీతలో మొట్టమొదటి గుణపాఠం అంటే మొట్టమొదటి అధ్యాయంలో కృష్ణుడు ఈ అర్జునుడికి ఏమని తెలియజేస్తున్నాడు, మొట్టమొదట ఆయన ఆధ్యాత్మిక స్థితికి తీసుకొని వస్తున్నాడు. ఆధ్యాత్మిక స్థితికి తీసుకొని రావడం అంటే అర్జునుడు అప్పటికే విలపిస్తున్నాడు, నా యొక్క బంధువులతో నేను యుద్ధం చేయాలా. ఆయన శారీరకమైనటువంటి ప్రేమ అభిమానంతో, శారీరకమైనటువంటి భావనలో ఆయన నా ఎదుట ఉన్నటువంటి వాళ్ళందరినీ, నా యొక్క సోదరులు కావచ్చు, బంధువులు కావచ్చు, తాత కావచ్చు, నా యొక్క గురువర్యులు కావచ్చు, వారందరితో నేను పోరాడాలా అనేటువంటి, ఇట్లాంటి చరిత్రలో ఎవరైనా కానీ వాళ్ళ సొంత మనుషులతో ఎవరైనా పోరాడి ఉన్నారా అని ఈ రకంగా అంతా కూడా అర్జునుడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు కూడా ప్రస్తుతము ఎవరు కానీ వాళ్ళ సొంత మనుషులతో ఎవరు పోరాడరు. అయితే అర్జునుడు ఆ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు కృష్ణుడు ఈ మొట్టమొదట అర్జునుడిని ఆధ్యాత్మికమైనటువంటి స్థాయికి అదుగు అర్జునుడిని తీసుకొని వస్తున్నాడు.
That is the disease of this material world. We are thinking in terms of this body. But the Shastra says, that the Shastra will be punati iti dhātute, savikka vatra jasidhava idyadhi, jatri saludhi salive na karhuchi, janesu avidnesu saiva gokhat. The bodily conception of life is unreal. If I think that I am this body, I am Indian, and you think that you are this body, you are American or Englishman, in so many ways, you are designated. So long we think in these terms of knowledge that I am this body. This is a bag of three elements, kapha-putta-vayu. Or if you don't understand kapha-putta-vayu, you can understand that this body is made of flesh, bone, mucus. What will find if we dissect his body? You find flesh, blood, bone, feelings, food, so many things, these material things. But if you think that I have this body, composition of blood, flesh, bone, and urine and stool, is that very good intelligence? No. Therefore, Shastra says, anyone who is thinking this body, combination of these elements, from mind to life is called Tihatiku. Saura Lokhara. Such person is no better than the cows and the asses. Because I am not combination of this blood, bone, flesh, and urine and stool. I am not this combination. I am Brahmasmi. I am spirit soul. This is really realization knowledge.
అందుకని అర్జునుడు ఆయన శారీరకమైనటువంటి భావనతో ఎదురుగా ఉన్నటువంటి యుద్ధం చేయవలసినటువంటి వాళ్ళందరినీ చూసి ఆయన చాలా కలత చెంది దాని చేత శారీరకమైనటువంటి ప్రేమ అభిమానాల చేత ఆయన ఎంతగానో ప్రభావితమై ఉన్నాడు. ఇదే ఇప్పుడున్నటువంటి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి రోగం, వ్యాధి. మనందరం కూడా దేహ స్థాయిలో మనల్ని మనం గుర్తించుకుంటున్నాం. శాస్త్రాలు అందుకనే యస్యాత్మ బుద్ధి కుణపేత్రి ధాతుకే అని తెలియజేస్తుంది. ఈ రకమైనటువంటి శారీరకమైనటువంటి జీవనాన్ని కొనసాగించడము అది జంతు జీవితం. నేను ఒకవేళ భావించాననుకోండి, నేను ఈ దేహాన్ని, నేను భారతీయుడిని అని భావించినట్లయితే అది సరైనటువంటిది కాదు. ఎప్పుడైతే మనం ఈ దేహం అని భావించుకుంటామో అప్పుడు మనం నేను అమెరికా వాణ్ణి, ఆంగ్లేయుణ్ణి, ఈ రకంగా ఎన్నెన్నో ఉపాధులతో మనల్ని మనం గుర్తించుకుంటాం. ఎంతవరకు అయితే ఈ రకమైనటువంటి ఉపాధులతో మనల్ని మనం గుర్తించుకుంటామో నేను ఈ దేహాన్ని అని, అంతవరకు మనము ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందట్లేదని మనం అర్థం చేసుకోవాలి. ఈ దేహం అనేటువంటిది కేవలము మూడు విషయాలతో కూడి ఉంటుంది. ఏమిటది? కప, పిత్త, వాయుతో కూడుకుని ఉంటుంది. మనం ఒకవేళ కప, పిత్త, వాయుతో కూడుకున్నటువంటిది అని మనం ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. ఈ దేహంలో ఉన్నటువంటిది ఏముంది? చర్మం ఉంది, ఎముకలు ఉన్నాయి, ఉన్నటువంటి పిత్తం ఉంది. మనం ఒకవేళ గాన ఈ దేహాన్ని చీల్చి దీని లోపల ఏముంది అని చూసినట్లయితే మనకి ఇదే కనబడుతుంది. చర్మం కనబడుతుంది, రక్తం కనబడుతుంది, ఎముకలు కనబడతాయి, మలము, మూత్రము, ఈ రకంగా ఎన్నో భౌతికమైనటువంటి విషయాలు, పదార్థాల యొక్క కలయిక మనకు అక్కడ కనబడుతుంది. అయితే ఎప్పుడైనా కానీ మనం ఇట్లా భావించినట్లయితే నేను ఈ దేహాన్ని అని భావించి నువ్వు దేహం అని అంటే దాని అర్థం ఏమిటి? నేను ఈ రక్తాన్ని, నేను ఈ చర్మాన్ని, లేకపోతే నేను ఈ ఎముకని, నేను ఈ మలాన్ని, మూత్రాన్ని భావించినట్లయితే అది మంచి ఆలోచన లేకపోతే ఉన్నతమైనటువంటి తెలివితేటల? అది ఉన్నతమైనటువంటి తెలివితేటలు కాదు. అందుకనే శాస్త్రాలు తెలియజేస్తున్నాయి, ఎవరైతే ఈ రకంగా ఈ శారీరకమైనటువంటి విషయాలతోనే వారిని వారు గుర్తించుకున్నట్లయితే త్రిధాతుకే అని చెప్పడం జరిగింది. అటువంటి వాడు గోవు లేకపోతే అతన్ని గాడిదతో పోల్చడం జరిగింది. అందుకని మనము ఈ రక్తంతో కానీ లేకపోతే ఎముకలతో కానీ లేకపోతే చర్మంతోనే కానీ మల మూత్రాల యొక్క కలయిక కాదు. మన ఈ కలయిక కానప్పుడు ఇంకా మనం ఎవరు? మనము అహం బ్రహ్మాస్మి, నేను జీవుడను. ఇది నిజమైనటువంటి సాక్షాత్కారం, నిజమైనటువంటి జ్ఞానం.
one comes to that platform, that I am beyond this blood, flesh, bone, living stone. Aparayam itasto vidvini prakriti vipara. That is explained in Bhagavad Gita. That these material elements, hot water, air, fire, sky, mind, intelligence, ego, these are eight separated energies of the Supreme Lord. And the Lord says, Aparayam, these elements are inferior energy, because still vidhyame pravritim para. Beyond this, you try to understand there is another nature, prakriti. What is that another nature? Jiva Rupa Mahavaro Jaidam Bhagati Jagat. What is Jiva Rupa? The Mahavan is Jiva Rupa. These living entities, Krishna says, they are my part and parcel. So, we are now covered with these material energies, although I am spiritual energy. This is our position. So, this human form of life is a chance to understand that I am not this body, I am spiritual energy, I am Brahmasmi. This chance is given to the human form of life, not to the cats and dogs.
కనుక ఎంతవరకైతే మనం ఈ స్థాయికి ఎదగమో, నేను ఈ రక్తాన్ని కాదు, చర్మాన్ని కాదు, లేకపోతే ఎముకలు మలమూత్రాలను కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా ఉన్నంత వరకు మన నిజమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందకుండా అటు అంత ఉన్నతమైనటువంటి స్థాయికి మనం ఎదగట్లేదని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు భగవద్గీతలో అపరేయం ఇతస్తు విద్యమే ప్రకృతిం పరా అని భగవద్గీతలో వివరిస్తున్నాడు. ఈ భౌతికమైనటువంటి పదార్థాలు అనంటే భూమి, గాలి, జలము, ఆకాశము, నిప్పు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ భగవంతుని నుంచి విస్తరించినటువంటి శక్తులు. అయితే భగవంతుడు అంటున్నాడు అపరేయం అని అంటున్నాడు, ఇవన్నీ కూడా న్యూనశక్తికి సంబంధించినటువంటివి. ఈ యొక్క పంచధాతులు, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటిది న్యూనశక్తికి సంబంధించినటువంటి పదార్థాలు ఇవన్నీ. అయితే జీవుడు ఇతస్తు విద్యమే ప్రకృతిం పరా, అయితే జీవుడు దీనికి అన్నిటికీ అతీతంగా ఉన్నాడు, ఇంకో ఉన్నతమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి వాడు ఆ జీవుడు. ఏమిటా ఆ ప్రకృతి? జీవభూత మహాబాహో యయేదం దార్యతే జగత్. ఆ జీవభూతుడు అతను ఉన్నతమైనటువంటి శక్తికి సంబంధించినటువంటి వాడు. అందుకనే కృష్ణుడు మమైవంశో జీవభూత అని తెలియజేస్తున్నారు. ఈ జీవులందరూ కూడా నా యొక్క అంశలు. మనందరం కూడా ఇప్పుడు భౌతికమైనటువంటి ఆవరణను అనంటే భౌతికమైనటువంటి శక్తుల యొక్క ఉత్పత్తులైనటువంటి ఈ యొక్క పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం చేత మనము పూర్తిగా కప్పబడిపోయి ఉన్నాం. అది మన యొక్క నిజమైనటువంటి స్థితి. మన యొక్క నిజమైనటువంటి స్థితి ఆధ్యాత్మిక స్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ భౌతికమైనటువంటి శక్తుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి పదార్థాల చేత మనము కప్పబడిపోయి ఉన్నాం. అయితే ఈ మానవ జీవితంలో ఏమిటంటే మనకు అవకాశం ఇవ్వడం జరిగింది, నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆధ్యాత్మిక శక్తికి సంబంధించినటువంటి బ్రహ్మం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క అవకాశం కేవలం మానవులకే సాధ్యమవుతుంది, శునకలకి, మార్జాలకి ఇది సాధ్యం కాదు.
So, the same principle we explain throughout all the Vedic literature in different ways. Just to understand one's identity, that he is not this matter, he is spirit soul. And when we understand, then the next stage will be, then what is my duty? Because at the present moment, we are acting on the bodily concept of life. How this body shall be kept in comfort, how the bodily relationship wife, children, family, community, society, nation. There are expanded bodily concepts of life. So, in any conception of this material world, if you live, then you are living like cats and dogs. You are not living as human beings. Otherwise, what is the difference? When you see on the street two dogs at night, one dog is thinking, this neighborhood is my jurisdiction, and why you have come from another jurisdiction in this neighborhood? They fight. It is not the concept of why. Or he is thinking, this neighborhood belongs to me. Why you have come from another neighborhood here? I say sometimes to my students, this is immigration department. One dog is barking on other dog. Why you have come here? It is dog conception of life. The spiritual conception of life is that everything belongs to God. That is a fact.
అందుకని ఇదే సూత్రాన్ని అహం బ్రహ్మాస్మి, మనమీ దేహం కాదు జీవుడము అనేటువంటి ఇదే సూత్రాన్ని వైదిక సాహిత్యంలో వివిధ రకాలుగా ఇదే విషయాన్ని నొక్కి చెప్తూ మన యొక్క నిజమైనటువంటి స్థితిని గుర్తించడానికి వైదిక సాహిత్యాల్లో అనేక రకాలైనటువంటి మార్గాల్లో వివరించడం జరిగింది. ఏమిటి ఆ వర్ణన? నువ్వు ఈ జడ పదార్థం కాదు, నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి జీవుడు అనేటువంటి వాస్తవాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడైతే నేను జీవుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మన యొక్క వెంటనే తర్వాత అడుగు లేకపోతే తర్వాత మెట్టు ఏమని ఆలోచిస్తాము, నా యొక్క కర్తవ్యం ఏమిటి? ఎందుకంటే ప్రస్తుతం మనము శారీరకమైనటువంటి భావనలో ఉన్నాం కాబట్టి ఈ శరీరాన్ని ఎట్లా సౌకర్యంగా పెట్టుకోవాలనేటువంటి ఆలోచనలోనే పూర్తిగా నిమగ్నం అయిపోయినాం. ఈ శరీరానికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు, భార్య, పిల్లలు, కుటుంబము, సంఘము, నా వాళ్ళు, నా దేశము, ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి భావన యొక్క విస్తారణ ఆలోచనలు. ఇవన్నీ కూడా నా భార్య, నా బిడ్డలు అనేటువంటి ఆలోచన రావడం. సో ఈ రకమైనటువంటి అవగాహన, ఈ భౌతిక ప్రపంచంలో ఈ రకమైనటువంటి అవగాహనలో మనం జీవించినట్లయితే మనము కేవలము సునకులు, మార్జాలాలే అవుతాం. అయితే మనం ఆ రకంగా శారీరకమైనటువంటి భావనలో జీవించేంతవరకు మనల్ని మానవులని పిలవడం కూడా అది సరైనటువంటి పదం కూడా కాదు. ఎందుకంటే శారీరకమైనటువంటి భావన అనేటువంటిది అది జంతు ప్రదర్శించేటువంటి భావన. లేకపోతే వ్యత్యాసం ఏముంది? ఉదాహరణకు రెండు సునకలు ఉన్నాయి. ఆ రెండు సునకలు, ఒక సునక ఏం చేస్తుంది, ఏమని ఆలోచిస్తుంది, ఇది నా పరిధి, ఇది నా యొక్క నేను నివసించేటువంటి కోటా ఇది. అందుకని ఏం చేస్తుంది, వేరే కుక్క, వేరే సునక, వేరే ప్రదేశం నుంచి ఈ సునక నివసించేటువంటి ప్రదేశానికి వచ్చిందంటే వెంటనే ఏం చేస్తుంది, కొట్లాడుతుంది. నా పరిధిలోకి నువ్వు ఎందుకు వచ్చావు, ఇది నాకు సంబంధించినటువంటి స్థలం ఇది అని ఒక్కొక్క ఏం చేస్తుంది, ఇంకొక కుక్కతో పోరాడుతుంది. ఇదే రకంగా నేను కూడా నా యొక్క విద్యార్థులు చెప్తూ ఉంటాను. ఒక కుక్క మరుగుతుంది, ఏమని మరుగుతుంది, ఇది నా స్థలము, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ఒక కుక్క ఏం చేస్తుంది, ఇంకొక కుక్కతో పోట్లాడుతుంది. ఇది సునక కలిగి ఉన్నటువంటి జీవిత విధానం. అయితే ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానం ఏమిటంటే ప్రతి ఒక్కటి భగవంతునికి సంబంధించినటువంటిది అనేటువంటి అవగాహన కలిగి ఉండడం, ఈ వాస్తవాన్ని తెలుసుకొని ఉండడము, ఇది ఆధ్యాత్మిక జీవన విధానము, ఇది మానవ జీవన విధానం. ఇది
So what if you use claiming God's property as my property? That is mistake. This is equal. The body is also God's property. Everything God's property. Because Krishna says, Vrindavan Nalo Vayu Kingdom of the Guruva. This mental form, what it is? It is made of some earthly matter, but the material belongs to God. I may have taken advantage of taking this material and manufactured something. That does not mean it is mine. If a carpenter makes a good furniture and the wood is supplied by somebody else, and the carpenter is paid his wages when the nice furniture is made, to whom it will belong? To the carpenter or to the person who has supplied the ingredient? It is very common sense question. So, actually nothing belongs to us. We also do not belong independently. We are not independent. Your Krishna says, Jiva Mrita, a normal answer, we are part and parcel of Krishna.
అందుకని ఆధ్యాత్మికమైనటువంటి జీవిత విధానం ఏమిటంటే ఈశావాస్యం ఇదం సర్వం, ప్రతి ఒక్కటి భగవంతునికి సంబంధించినటువంటిదే. భూమి కావచ్చు, నీరు కావచ్చు, ఆకాశం కావచ్చు, భూమి రపో నలో వాయు, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తులు, అనంటే భగవంతుని యొక్క శక్తి నుంచి విస్తరించినటువంటి పదార్థాలు ఇవన్నీ. అందుకని ఇవన్నీ కూడా నా సొత్తు, నా ఆస్తులు అని భావించడంలో అర్థం ఏముంది? దాంట్లో ఎలాంటి ప్రయోజనం లేదు, అది తప్పుడు ఆలోచన. యస్యాత్మ బుద్ధి కునపేత్రి దాతుకే, ఈ దేహం కూడా భగవంతుని యొక్క సొత్తే, ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క సొత్తే. ఎందుకంటే కృష్ణుడు అంటున్నాడు, భూమి రపో నలో వాయు అంటున్నాడు. ఉదాహరణకి ఈ మైక్రోఫోన్ ఉంది, ఈ మైక్రోఫోన్ కొన్ని పదార్థాలతో తయారు చేయబడింది, కొద్దిపాటు ఇనపతో, అదే రకంగా ఈ యొక్క చెక్కతో, అన్నిటినీ ఉపయోగించి తయారు చేయడం జరిగింది. తయారు చేసినంత మాత్రాన ఈ పదార్థాలన్నీ కూడా భగవంతునికి సంబంధించినటువంటిది. ఆ రకంగా ఈ భౌతిక ప్రపంచంలో ఏది తయారు చేసినా కానీ అవన్నీ కూడా నేను తయారు చేశాను కాబట్టి ఇదంతా కూడా నాది అని చెప్పడానికి లేదు. ఉదాహరణకు ఒక కార్పెంటర్ ఉన్నాడు, ఆ కార్పెంటరు చెక్కను ఉపయోగించి ఆయన అన్ని రకాలైనటువంటి ఇంటికి కావలసినటువంటి కుర్జీలు, అలమర, అన్ని చెక్కతో ఆయన తయారు చేస్తాడు. ఆయన ఆ కార్పెంటరు చెక్కను ఎక్కడి నుంచి తెస్తాడు? ఆయన సొంతంగా ఏమి చెక్కను తయారు చేయలేదు. ఆయన ఈ కావలసినటువంటి చెక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొని పోయి వేరే చోట పోయి ఆయన కొనుక్కుంటాడు. కొనుక్కొని దాంట్లో నుంచి ఆయన ఏం చేస్తాడు? చక్కటి కుర్జీలు, కిటికీలు, వీటిని తయారు చేస్తాడు. సో ఆ రకంగా ఎవరికి సంబంధించినటువంటిది? ఈ కార్పెంటర్ తయారు చేసిన అతనికి చెక్క సంబంధించినటువంటిది కాదు, ఆ చెక్క ఎవడైతే అమ్మాడో ఆయనకు చెక్క సంబంధించినటువంటి కాదు. ఇదంతా కూడా భగవంతుని నుంచి వస్తుంది, వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇది కొద్దిపాటు ఇంకిత జ్ఞానంతో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా వాస్తవంగా ఏది కూడా మనకు సంబంధించినటువంటిది కాదు, మనం కూడా స్వాతంత్రంగా మనకు సంబంధించినటువంటి వాళ్ళం కూడా కాదు, మనం స్వాతంత్ర పరులం కాదు. కృష్ణుడు అంటున్నాడు, జీవభూత మమై వంశం అంటున్నాడు. మనందరం కూడా కృష్ణుడి యొక్క అంశాలు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు తెలియజేస్తున్నాడు.
జస్ట్ లైక్ దిస్ ఫింగర్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై బాడీ. సో ది ఫింగర్ హ్యాస్ నో సెపరేటెడ్ ఎగ్జిస్టెన్స్. ఈవెన్ దిస్ ఫింగర్ ఇస్ కట్ ఆఫ్ ఫ్రమ్ మై హ్యాండ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ సెపరేటెడ్ ఎగ్జిస్టెన్స్. ఇట్ విల్ ఫాల్ డౌన్ ఆన్ ది స్ట్రీట్ విచ్ హ్యాస్ నో వాల్యూ. Others are trampling down. He still nobody cares for it. Although it is the same finger, but cut off from his body. But through all, this small finger is attached to his body, it has health. If there is some disease or pain, I can spend thousands of dollars for curing it. And when it is cut off from my body, it has no health. Similarly, we will be part and parcel of God. When we are forgetful or cut off, it cannot be cut off, but still, when we forget God, then we have no value. The same example. When I ask my finger to come here and give me some teaching solution, then the finger is in normal condition. And if the finger cannot give me any service, but erroneous. Similarly, we will be part and parcel of God. Our business is to give service to God. That is our normal condition. And if we do not give service to the Lord, if we keep separately, then we are nowhere.
అందుకని మనందరం కూడా భగవంతుని యొక్క కృష్ణుడి యొక్క అంశలం. ఉదాహరణకు మన యొక్క దేహంలో ఒక వేలు ఉంది. ఆ వేలు దానికి వ్యక్తిగతంగా స్వాతంత్రంగా దానికి ఉనికి లేదు. అది ఎంతవరకు పనికి వస్తుంది అని అంటే దేహంతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఈ చేతిలో ఉన్నటువంటి వేలుకు విలువ ఉంది. ఉదాహరణకు నా చేతిలో ఉన్నటువంటి వేలు గాన నరికి వేయబడింది అనుకోండి, అది ఒకవేళ వీధిలో పడిపోయింది అనుకోండి, ఏం ఉపయోగం లేదు. ఎంతమంది దాని మీద నడుచుకొని పోయినా కానీ ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అది దేహంలో నుంచి విడిపడిపోయి ఉంది. ఎంతవరకు అయితే ఆ చిన్న వేలు కూడా, చేతిలో ఉన్నటువంటి చిన్న వేలు కూడా దేహంతో బంధన అంటే దేహంతో కలిసి ఉంటుందో అంతవరకే ఆ వేలుకి విలువ ఉంటుంది. మనకు ఒక రోగం ఉన్నా లేకపోతే మనకి ఏదైనా బాధ ఉన్నా కానీ నొప్పి ఉన్నా మనము ఎన్నో వేల కొలాది డాలర్లు ఇచ్చినా కానీ ఆ నొప్పి అనేటువంటిది తగ్గలేదు. ఎంతవరకు అయితే ఈ వేలు అనేటువంటిది దేహం నుంచి నరికివేయబడుతుందో అంతవరకు దానికి విలువ లేదు. అదే రకంగా మనం భగవంతుని యొక్క అంశాలుగా మనము నరికివేయబడలేం, అయితే మనం మరిచిపోయి ఉన్నాం మన యొక్క నిజమైనటువంటి స్థితిని, మన భగవంతుని మరిచిపోయినాం అందుకని మనకు విలువ లేదు. అదే ఉదాహరణ తీసుకోండి, ఒకవేళ గాన నా చేతిలో ఉన్నటువంటి వేలుకి నేను ఆదేశించాను అని అనుకోండి. ఉదాహరణకు నాకు ఇక్కడ ఒక చోట దురద పడుతుంది, ఇక్కడికి రా, ఈ యొక్క ప్రదేశంలో ఆ యొక్క దురదను దాని సేవ చెయ్యి అని అడిగినప్పుడు అది సహజస్థితమైనటువంటి స్థితిలో ఉన్నట్టు నా యొక్క చేతిలో ఉన్నటువంటి వేలుకి నేను ఆదేశించినప్పుడు ఆ వేలు చెప్పినట్టు చేసినట్లయితే అది సహజస్థితమైనటువంటి స్థితిలో ఉన్నట్టు. ఆ వేలు యొక్క పని ఏమిటి, నేను ఎట్లయితే కోరుకుంటానో దాని ప్రకారం అది సేవ చేయాలి, అప్పుడే అది ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ గానీ చెప్పినట్టు చేయలేదనుకోండి, అప్పుడు ఆ వేలు ఉండి నిరుపయోగం. అదే రకంగా మనం భగవంతుని యొక్క అంశాలుగా మన యొక్క పని లేకపోతే మన యొక్క కర్తవ్యం ఏమిటంటే భగవంతునికి సేవను అందించాలి. అది మనకున్నటువంటి సహజ స్థితమైనటువంటి స్థితి. మనం ఒకవేళ ఆ భగవంతునికి సేవ అందించలేదు అని అంటే మనం భగవంతునికి దూరంగా లేకపోతే స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనం విడిపడిపోయి ఉన్నట్లయితే మనకి ఎలాంటి విలువ అనేటువంటిది లేదు.
దిస్ పాయింట్ ఈజ్ స్ట్రెస్డ్ హియర్ దట్ నామ దేహ దేహ భావాన్ని లోపే పశ్చాన కామాన్ అర్హతి గుణాలు విషాద్ బాయిసింగ్ టు సన్స్ మై డియర్ సన్స్ this body especially anandeha nirope in the human society it is not to be spoiled anandeha deha bhavan kastan kama it is not to be spoiled engaging it needlessly very hard labor for satisfaction of the senses because this kind of business is there Nirbhulam. Nirbhulam means the stool-eater horse. The horse are stool-eater and they are working very hard day and night. And the business is kastan-kamam, to satisfy the senses. These two business. We have to find out source of income and eat anything without any discrimination, just like the hog has no discrimination. It is required to eat even stool. So, this kind of life, to work very hard and get foodstuff without any discrimination and then satisfy the senses without any discrimination of sex. The hog will find there are no discrimination of sex, mother, sister or anyone. In fact, these are the natural instructions. So therefore, the example is given here, my dear son, don't live like hogs, devouring whole day and night and eating stew and then without any sex discrimination and warmth satisfying your senses. This is the first attack to the human civilization, that simply work very, very hard and then satisfy your senses and you take it as civilization. It is not civilization. If we think about these two lines, then we can find out that our modern civilization, it was formerly also the same, but not so extensively as the present modern in this age of Kali, when all civilization is spread very widely. Therefore, this instruction is very important.
అందుకని ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్తున్నారు, నాయం దేహో దేహ బాజాండ్రు లోకే అని చెప్తున్నారు. ఋషభ దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క కుమారులకు ఆయన ఆదేశిస్తున్నాడు, ఓ ప్రియమైనటువంటి కుమారులారా, ఈ యొక్క దేహము ప్రత్యేకించి చక్కగా మంచి దేహాన్ని ఇవ్వడం జరిగింది, దాన్ని మీరు భ్రష్ట్ చేసుకోవద్దండి, అంటే దాన్ని నాశనం చేసుకోవద్దండి. ఎలా నాశనం చేసుకోవడం అని అంటే, కేవలం నిరుపయోగంగా కేవలం ఇంద్రియ భోగాల కోసమే కష్టాలు పడుతూ ఆ ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవాలనేటువంటి విధానంలోనే మీరు దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దండి అని ఇక్కడ ఋషభ దేవుడు తన యొక్క కుమారులకి ఆదేశిస్తున్నాడు. ఎందుకు అనంటే అదే ఇక్కడ ఉన్నటువంటి కార్యకలాపం. విద్భుజాం అనంటే, విద్భుజాం అంటే మలాన్ని తింటున్నటువంటి సూకరం. సూకర ఏం చేస్తుంది, ఎప్పుడు మలాన్ని భుజిస్తూ ఉంటుంది. రాత్రి పొగలు అది కష్టాన్ కామాన్, దాని యొక్క పని ఏమిటంటే రాత్రి పొగలు చక్కగా మలాన్ని తినడము, ఇంద్రియాలని అనుభవించడం. ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనాలు చేసేటువంటి పని కూడా ఇదే, బాగా ధనాన్ని సంపాదించాలని బాగా కష్టపడము, బాగా తినడము, ఎలాంటి విచక్షణ లేకుండా ఇంద్రియ భోగాన్ని అనుభవించడం. ఉదాహరణకు సూకరానికి ఎలాంటి విచక్షణం లేదు, అది మలాన్ని తినడానికి సంసిద్ధంగా ఉంటుంది. తెల్లవారి రాత్రి ఎక్కడ నాకు ఈ మలం దొరుకుతుందా అనేసి బాగా కష్టపడి అక్కడ ఇక్కడ తిరిగి మలాన్ని భుజించి ఎట్లాంటి విచక్షణ లేకుండా ఎవరితో అయినా మైథున సుఖంలో పాల్గొంటుంది. అది సూకరం యొక్క లక్షణం. అది తల్లి అన్నో లేకపోతే చెల్లి అన్నో లేకపోతే ఎవరిని ఆలోచించదు, అది మనం చూడొచ్చు. ఇది సహజంగా ఉన్నటువంటి సూచన, ఈ యొక్క మనకిస్తున్నటువంటి సూచన శ్రీమద్ భాగవతంలో ఈ ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అందుకని ఋషభదేవుడు అంటున్నాడు, నా ప్రియమైనటువంటి పుత్రులారా, దయచేసి సూకరాల్లాగా మీరు జీవించద్దండి. రాత్రి పగలు కష్టపడి మలాన్ని తింటూ విచక్షణ లేకుండా అందరితో ఎవరితో పడితే వాళ్ళతో మైథున సుఖంలో పాల్గొనడము, ఈ రకంగా కేవలం ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి అని చెప్తున్నాడు. ఇదే మానవ సమాజానికి ఇచ్చేటువంటి మొట్టమొదటి ఆదేశం ఋషభదేవుడు. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ఎలా ఉందంటే ఈ దిశలోనే ప్రయాణం చేస్తున్నారు. ఈ దిశలో ప్రయాణం చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది నాగరికత చెందినటువంటి సమాజం అని భావిస్తున్నారు. రెండే రెండు పనులు చేస్తే చాలు, బాగా తినడము, ఇంద్రియాలని బాగా అనుభవించడం. అయితే పూర్వం కూడా ఇట్లా ఉన్నింది, అయితే ఇప్పుడున్నటువంటి మరీ ఘోరంగా ఆ రోజుల్లో లేవు అని ఇక్కడ వివరిస్తున్నారు. ప్రత్యేకించి ప్రస్తుతం ఈ కలియుగంలో ఈ యొక్క సూకర సమాజం అనేటువంటిది చాలా విస్తరిస్తూ ఉంది, చాలా వేగంగా విస్తరిస్తుంది. అందుకని ఈ సూచన అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది.
Very peaceful life without any trouble. That is very civilized. These books written by last day, he was writing these books, such exalted knowledge. In Haridwar, in a secluded place, very peacefully situated, and that knowledge was taken by the Kshatriyas. And they were distributing, as it is said in the Bhagavad Gita, in Rajal Sahu Vibhu. Vedic knowledge was first of all taken up by the Kshatriyas A brahmana being is to cultivate knowledge, and they being is of high kshatriyas, rulers, and they took it and they distributed to the general mass of people for the elevation of this spiritual platform. This is civilization. In the Bhagavad Gita it is said, Chatur Dharma Maya System Guna Karma Vibhavas. This is creation of God, Chatur Dharma, Brahman, Kshatriya, Vaishya, Shudra. This is called Dharma. And spiritual cultivation, Brahmachari, Grihastha, Vanaprastha, and Sannyas. So our civilization, basic civilization means Dharmasana, following the four principles of Dharmas and four principles of Asana. The ultimate goal is God realization. That is the human civilization. If there is no God realization, simply working hard day and night for sense gratification, it is accepted as God civilization. God civilization.
And the ఈ దిశలో ప్రయాణించడం అనేటువంటిది ఇది నాగరికత చెందినటువంటి సమాజం కాదు. అందుకని సూచన ఇక్కడ చెప్తున్నారు, నాయం దేహో దేహ బాజాండు లోకే అని చెప్తున్నారు. మానవ జీవితము అని అంటే ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఉద్దేశింపబడింది. ఎలాంటి కలతలు ఒడుదొడుకులు లేకుండా జీవించేటువంటి జీవన విధానమే వైదిక జీవన విధానం. అందుకోసమే వ్యాసదేవుడు ఆయన ఎన్నెన్నో పుస్తకాలని సాహిత్యాలను రచించాడు. హరిద్వార్లో ఏకాంత ప్రదేశంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎంతో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని వ్యాసదేవుడు ఇచ్చాడు. అందుకనే ఆ జ్ఞానం అంతా కూడా క్షత్రియులు తీసుకొని దాన్ని అందరికీ కూడా వితరణ చేస్తూ ఉన్నాడు. అందుకని భగవద్గీతలో ఇమం రాజర్షయో విదుహు, ఈ వైదిక జ్ఞానాన్ని మొట్టమొదట క్షత్రియులు తీసుకున్నారు. బ్రాహ్మణులు ఆ జ్ఞానాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేసేటువంటి వారు అంటే క్షత్రియులకి ఆదేశించేటువంటి వాళ్ళు. జ్ఞానాన్ని అంతా సముపార్జితం చేసుకొని బ్రాహ్మణులు క్షత్రియుల్ని దాని ప్రకారం ఆదేశించేటువంటి వాళ్ళు. క్షత్రియులు దాన్ని స్వీకరించి ఆ జ్ఞానాన్ని వాళ్ళు సామాన్యమైనటువంటి జనులందరికీ కూడా సహాయం చేసేటువంటి వాళ్ళు. సామాన్యమైనటువంటి రాజ్యంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా ఆధ్యాత్మిక స్థితికి ఎదిగేటువంటి రీతిలో ఈ యొక్క క్షత్రియులందరూ కూడా ఈ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పంచి అందరినీ కూడా ఉన్నతి గావించేటువంటి వాళ్ళు. అది వైదిక జీవితం. అందుకనే భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పడం జరిగింది. ఇది భగవంతుని యొక్క సృష్టి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అదే రకంగా ఇది వర్ణాలు, నాలుగు వర్ణాలు. అదే రకంగా ఆధ్యాత్మికమైనటువంటి సమాజం కూడా ఉంది, నాలుగు ఆశ్రమాలు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇది వైదిక జీవన విధానం. ఈ వైదిక నాగరికతకు చెందినటువంటి ఈ జీవన విధానాన్నే వర్ణాశ్రమ ధర్మ అని అంటారు. వర్ణాశ్రమ ధర్మ అంటే ఈ యొక్క నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు ఉన్నటువంటి సూత్రాలను పాటించడం. అందుకని జీవితం యొక్క లక్ష్యము, గమ్యం ఏమిటంటే భగవత్ సాక్షాత్కారాన్ని పెంపొందించుకోవాలి. ఇది మానవ సమాజం. ఎప్పుడైతే ఈ నాగరికత చెందినటువంటి మానవ సమాజాన్ని పెంపొందించుకోకుండా భగవత్ సాక్షాత్కారం లేకుండా ఉన్నట్లయితే కేవలము రాత్రి పగలు ఇంద్రియభోగం కోసం కేవలము కొట్టుమిట్లాడుతూ ఆ యొక్క ఇంద్రియభోగాలను అనుభవించాలి అని పాకులాడుతూ ఉన్నట్లయితే అది సూకర సమాజంగా లేకపోతే సునక సమాజంగా భావించడము జరుగుతుంది. శ్రీమద్భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి, గౌర్ ప్రేమానంది.